వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రయాన్ష్ అండ్ స్నిగ్ధ. రయాన్ష్, ఈరోజు నుంచి ఒక కొత్త కథ చెప్పుకుందాం. దాని పేరే పాతాళ దుర్గం. ఇది చందమామలో వచ్చినటువంటి కథ. పాతాళ దుర్గం అంటే ఏంటి అనేది, దుర్గం అంటే ఏంటి రయాన్ష్? దుర్గం అంటే ఒక కోట లాంటిది. పాతాళంలో ఉండేటువంటి ఒక కోటనాది దుర్గం అంటే. సరే, ఏంటో చూద్దామా కథ. కుంతల దేశపు మంత్రి కొడుకైనటువంటి శశికాంతుడనే వాడొకడు ఒకరోజు భద్రుడు, జయంతుడు అనేటువంటి ఇద్దరు మిత్రులను వెంటబెట్టుకొని వేటకై అరణ్యానికి వెళ్తాడు. అరణ్యం అంటే ఏంటి రేయాంష్? ఫారెస్ట్కి వెళ్తాడు. అరణ్యంలో వాళ్లకు దుప్పులు, అడవి పందులు, జింకలు చాలా ఉన్నవి. కానీ శశికాంతుడు, అతడి మిత్రులు వాటిని వేటాడక ఎక్కడైనా సింహం కనబడుతుందేమో అని వెతుక్కుంటూ అరణ్యంలోకి చాలా దూరం వెళ్తారన్నట్టు. మిట్ట మధ్యాహ్నం వేళకు వాళ్ళ శ్రమ ఫలించింది. వాళ్ళు ఒక కొండ వాగు వెంట వెళ్తూ ఉండగా వాగు అవతల ఒడ్డున సింహం ఒకటి నిలబడి ఉండడం శశికాంతుడికి కనిపించింది. సింహం అప్పుడే వాగులో నీరు తాగి తిరిగి అడవిలోకి ప్రవేశించేందుకు బయలుదేరింది. శశికాంతుడు ఆ సింహాన్ని తన మిత్రులకు చూపుతూ, మనం గుర్రాలను ఇక్కడే వదిలి నిశ్శబ్దంగా వాగు దాటి ఆ సింహాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టుదాం, మన బాణాల్లో ఏదో ఒక దానికి అది గురికాక తప్పదు అన్నాడు. గుర్రం దిగి వాగు వైపు బయలుదేరిన శశికాంతుణ్ణి జయంతుడు భుజం పట్టుకొని ఆపి, శశికాంత తొందరపడకు, ఆ వాగు అవతల ఉన్న అరణ్య భాగం కదంబరాజ్యంలోనిది, ఆ రాజుకు మనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది కదా, మనము వాళ్ళ రాజ్య సరిహద్దులు దాటడం ప్రమాద కారణం కావచ్చు అన్నాడు. అంటే మన రాజ్యం యొక్క బౌండరీ దాటి వేరే రాజ్యానికి వెళ్ళడం మంచిది కాదు అని చెప్తాడు. వేట తమకంలో ఉన్న శశికాంతుడు, వేట తమకము అంటే వేటాడాలని అనేటువంటి ఆ ఇంట్రెస్ట్ తోటే ఉన్నాడన్నట్టు. ఆ శశికాంతుడు తన మిత్రుడి సలహా విని అవహేళనగా నవ్వి, నేనసలే పిరికివాణ్ణి, మరీ అంతగా పిరికి మందు పోయకు, మనం కదంబ రాజ్యాన్ని జయించేందుకు జైత్రయాత్ర మీద ఆ రాజ్యంలో ప్రవేశించడం లేదు, క్రూర మృగాన్ని వేటాడేందుకు పోతున్నాం, ఆ పని ముగియగానే తిరిగి మన రాజ్యంలో ప్రవేశిస్తామన్నాడు. శశికాంత, బాగా చెప్పావు, సింహం మనకు గనక చిక్కితే మాంసాన్ని కదంబరాజుకు, చర్మాన్ని ఆయన ఏకైక పుత్రిక కాంతిసేనకు బహుమానంగా పంపుదాం అన్నాడు భద్రుడు. ఈ మాటలకు శశికాంతుడు పెద్దగా నవ్వాడు. సింహం తలతిప్పి తనకేసి వస్తున్న వేటగాళ్లను చూస్తూనే మెల్లగా గర్జించి తోక ఆడిస్తూ ముందుకు రెండు అడుగులు వేసింది. అదే సమయంలో శశికాంతుడు సింహం కంఠానికి బాణం గురిచేసి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయి సింహాన్ని తాకింది. ఆ దెబ్బ తింటూనే సింహం ఉధృతంగా, కోపంగా గర్జిస్తూ వాగుకేసి చెంగున దూకింది. శశికాంతుడు, అతడి మిత్రుడు చప్పున విడిపోయి మోకాళ్ళ లోతున్న ఆ వాగును త్రుటికాలంలో దాటి సింహం మీద మూడు వైపుల నుంచి బాణాలు విసురుతూనే ఉన్నారు. ఈసారి బాణాల్లో ఒకటి సింహం డొక్కలో బలంగా గుచ్చుకున్నది. అది గర్జిస్తూ తన మీదకు వస్తున్న ముగ్గురిలోనూ అందుబాటులో ఉన్న శశికాంతుడి మీదకు గట్టిగా దూకేసింది. శశికాంతుడు ఇక విల్లంబులతో, అంటే తన దగ్గరున్నటువంటి ఆ బాణాలతో పని కాదని కత్తి తీశాడు. అంతలో చెట్ల చాటున కలకలం బయలుదేరింది. మరుక్షణం ఒక ఈటె దూసుకుంటూ వచ్చి సింహం తలను బలంగా తాకింది. శశికాంతుడు, అతడి మిత్రులు, ఎక్కడి నుంచి వచ్చిందా బాణ, ఆ ఈట, అంటే ఈట అంటే తెలుసు కదా, ఒక షార్ప్గా ఉండేటువంటి ఒక లాంగ్ పోల్కి షార్ప్గా ఉంటుంది అన్నట్టు, అది ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తున్నారు. సరిహద్దులు దాటిన శత్రువులను చంపండి అని ఒక కేక వినిపించింది. ఆ వెంటనే రివ్వు రివ్వమంటూ బాణాలు వచ్చి వారి మీద పడినాయి. శశికాంతుడు బాగా గాయపడి నేల కొరుగుతూ, భద్ర, జయంత, మీరు త్వరగా పారిపోండి, ఇక్కడ చాలామంది కపట యుద్ధం చేసే శత్రువులతో పోరాడి మనం లాభం లేదు అంటూ కేక పెట్టాడు. ఆ సరికే జయంతుడు ఆయువు పట్టున బాణం దెబ్బతిని కింద పడిపోయాడు. భద్రుడు పారిపోయేందుకు వెనుదిరిగేంతలో అతడి వీపున ఒక శత్రుబాణం వచ్చి తగిలింది. కానీ అతడు ఆ బాధను లెక్క చేయకుండా అతి వేగంగా పరిగెత్తి వాగు దాటి చెట్ల కింద ఉన్న గుర్రాలను చేరుకొని అతి కష్టం మీద గుర్రం ఎక్కాడు. గుర్రం వెనుతిరిగి పరిగెత్తసాగింది. దానితో పాటు మిగిలిన రెండు గుర్రాలు బయలుదేరినాయి. వాగు వైపు నుంచి కొందరు శత్రు సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి భద్రుడి వైపు బాణాలు వదలసాగారు. వాని ప్రాణాలతో పోనీయకండి, ఇక్కడ గాయపడి ప్రాణాలు విడుస్తున్నవాడు కుంతల దేశపు యొక్క మంత్రి కొడుకులా ఉన్నాడు అంటూ వాళ్లకు వెనుక నుంచి హెచ్చరికలు వినబడ్డాయి. భద్రుడు ఇవేమి వినే స్థితిలో లేడు. అతడు గుర్రం జూలు పట్టుకొని, అంటే దాని హెయిర్ని పట్టుకొని దాని మెడ మీదకు ఒరిగిపోయాడు. ఎందుకంటే బాణం తగిలింది కదా. తనకు తెలిసిన దారి గనక గుర్రం అతన్ని సూటిగా రాజధాని నగరం వైపు తీసుకుపోసాగింది. ఇక్కడ కొండవాగు వద్ద గాయపడిన శశికాంత జయంతుల చుట్టూ చాలామంది ఆయుధాలు ధరించి అక్కడికి వచ్చారు. సింహం అప్పటికే ప్రాణాలు విడిచింది. భద్రుణ్ణి చంపాలని చూసిన శత్రు సైనికులు అరణ్యంలో కొంత దూరం గుర్రం వెనకగా పరిగెత్తి అది కనబడకుండా పోవటంతో తిరిగి వచ్చారు. వాళ్లకు కళ్ళెపు తాడు చెట్టుకు తగిలి వాళ్ళెక్కడ పారిపోలేకుండా శశికాంతుడు గుర్రం మాత్రం దొరికింది అన్నట్టు. ఎందుకంటే దాన్ని చెట్టుకు గట్టేసి వెళ్ళిండ్రు. మహారాజా క్షమించండి, ఆ గాయపడిన శత్రువులతో గుర్రాలు రెండు మహారణ్యంలో కనబడకుండా పోయినాయి. ఎంతో శ్రమపడి దీన్ని పట్టుకోగలిగాం. ఇది పంచకళ్యాణిలా ఉన్నది, విలువైన జీను గుర్రం. ఇది కుంతల దేశపు మంత్రి కొడుకుదని నాకు అనుమానం కలుగుతున్నది అన్నారు ఆ సైనికులు. గుర్రాన్ని తమ రాజు దగ్గరికి నడిపించుకొని పోయి కదంబరాజు ఉగ్రసేనుడు నిప్పులు చెరిగే కళ్ళతో ఆ సైనికుల ఒక క్షణం చూసి పక్కన చేతులు కట్టకు నిలబడి ఉన్న సైనా నాయకుడిని వైపు తల తిప్పి, సేనాని, గాయపడిన శత్రువులను కూడా త్యజించుకోలేని ఈ అర్భకులన్న మాట మన సైనికులు. వీళ్ళ ధైర్య సాహసాలను నమ్ముకునేనా మనం కుంతలరాజుతో వైరం పెట్టుకున్నది అన్నాడు ఈసడింపుగా. సేనా నాయకుడు ఏదో చెప్పబోయి రాజుముఖం మీద కోపాన్ని చూసి మహారాజా అంటూ అని ఏదో ఆలోచిస్తున్నట్టు మాట్లాడిండు. ఉగ్రసేనుడు శశికాంతుని సమీపించి నిశ్చలంగా పడి ఉన్న అతన్ని ఎడమకాలితో అటు ఇటు కదిలించి చూసి, వీడు మంత్రి కొడుకే, అనుమానం లేదు, ఇంకొంచెం ప్రాణం ఉన్నట్టు కనబడుతున్నది, వీణ్ణి ఎత్తుకుపోయి ఆ కుండ గుహల్లో ఎక్కడైనా పారవేసిరండి, వీణ్ణి ఏ సింహమో తినేసి జీర్ణించుకుంటుంది. సరే, ఆ రెండో వాడి మాట ఏమిటి అన్నాడు. ఇద్దరు సైనికులు జయంతుణ్ణి కదిలించి చూసి, వీడి ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోయింది మహారాజా అన్నారు. అయితే వాడిని ఆ కొండగుహలోనే పారవేయండి అంటూ ఉగ్రసేనుడు సేనాని వైపు తిరిగి, సేనాని, ఇవాళ మనం వేటకు బయలుదేరిన వేళ మంచిది కాదు. నేను బాణం గురిచూసి వదిలేటప్పుడు వీళ్ళు మామూలు కుంతల రాజ్య సైనికుల్లా అనుకున్నాను, తప్ప సాక్షాత్తు ఆ దేశపు మంత్రి కొడుకు వాడి స్నేహితులు అయి ఉంటారని అనుమానించలేదు. ఆ రాజు మనకన్నా ఎన్నో రెట్లు బలవంతుడు. మంత్రి బుద్ధి చాతుర్యం మనకు తెలిసినదే. మనం నగరానికి వెంటనే తిరిగి వెళ్ళి మన సరిహద్దు సైనికుల వల్ల పొరపాటు జరిగిపోయిందని ఆ కుంతలరాజు నమ్మే విధంగా ఏదైనా మంచి పథకం ఆలోచించాలి అన్నాడు. అంటే వాళ్ళు చంపేసింది మంత్రి కొడుకును, మరి మంత్రి కొడుకుని చంపితే వాళ్ళు ఊరుకుంటారా? మళ్ళీ రాజ్యం మీదకి దండెత్తి వస్తారని చెప్పి ఇక వీడు భయపడుతున్నాడు. అవును మహారాజా, అవును, అందుకు మన మహామంత్రులు సర్వసమర్థులు అన్నాడు సేనానాయకుడు. ఉగ్రసేనుడు మారు మాట్లాడకుండా గుర్రాన్నెక్కి బయలుదేరాడు. అతడికి వెనుకగా సేనాని కదిలాడు. సైనికుల్లో ఒక 10 మంది వెనుక నిలబడిపోయి శశికాంతుణ్ణి జయంతుణ్ణి చాపచుట్టలాగా భుజాల మీద వేసుకొని పరిహాసంగా ఓహం ఓహం బి ఓహం ఓహం బి అంటూ కొండ గుహల వైపు పరిగెత్తారు. గాయపడిన భద్రుణ్ణి మోసుకుంటూ బయలుదేరిన గుర్రం నగరద్వారాలు మూసే వేళకు అక్కడ చేరింది. మంత్రి కుమారుడి కోసం ఎదురుచూస్తున్నటువంటి ద్వారరక్షకులు అతడి మిత్రుడైన భద్రుణ్ణి ఆ స్థితిలో చూసి గాబరా పడిపోయారు. భద్రుడు బతికి ఉన్నాడో లేదో కూడా పరీక్షించి చూసేందుకు వాళ్ళు భయపడ్డారు. జయంతుడెక్కి వెళ్ళిన గుర్రం భద్రుడి గుర్రం వెంట ఉన్నది. ద్వారరక్షకులు భద్రుడున్న గుర్రం వెంట కాగడాలు తీసుకొని రాజనగరుకేసి బయలుదేరారు. వెన్నులో బాణం గుచ్చుకొని ఉన్న మనిషిని, రాజవీధి వెంట మోసుకుపోయే గుర్రాన్ని, దాని వెనుకగా కాగడాలు పట్టి నడుస్తున్న భటులను చూసి ఈ వింత ఏమిటా అని పౌరులు గుంపులు గుంపులుగా పోగయ్యారు. గుర్రము నేరుగా ఆ రాజభవన ఆవరణకు ప్రవేశించింది. గుర్రపుశాల వద్దకు వెళ్ళి నిలబడింది. ఈలోగా వార్త తెలియటంతో రాజు శతభానుడు, మంత్రి గంగాధరుడు అక్కడికి వచ్చారు. భద్రుణ్ణి నౌకర్లు జాగ్రత్తగా గుర్రం మీద నుంచి దింపారు. ఆస్థాన వైద్యుడు అతన్ని పరీక్షించి చూసి వీపులో గుచ్చుకుని ఉన్న బాణాన్ని నేర్పుగా లాగాడు. ఆ సమయంలో భద్రుడిలో కొంచెం చలనం కనిపించింది. అమ్మా అనర్చిండు. వైద్యుడు అతని నాడి పరీక్షించి, మహారాజా, నా శక్తి కొలది ప్రయత్నిస్తాను, దేవుడి యొక్క మీదనే భారం వేస్తున్నాను, ఒకవేళ గనక దేవుడు సహాయం అందిస్తే భద్రుడు జీవించే అవకాశం ఉన్నది అన్నాడు. భద్రుణ్ణి ఒక మంచం మీద పడుకోబెట్టి నౌకర్లు అతని భవనంలోనికి తీసుకుపోయారు. అంతవరకు భద్రుడికి తగిలినటువంటి బాణాన్ని పరీక్షించి చూస్తున్న మంత్రి సేనా ఒక సేవకుడిని పిలిపించి బాణాన్ని అతని చేతికిస్తూ దీన్ని బాగా కడిగి శుభ్రపరిచి తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. శశికాంతుడు జయంతుడు ఏమైనట్టు, మహామంత్రి మన రాజ్యంలోనే మనకు ఇంత ప్రభువులైన శత్రువులు ఉన్నారని నేను ఎప్పుడూ అనుమానించలేదు అన్నాడు రాజు శతభానుడు. మహారాజా, ఈ దురాగతం మన రాజ్యంలో జరిగింది కాదని నాకు అది తోస్తున్నది. భద్రుడి బతుకు బయట పడితే కనుక అరణ్యంలో ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలిసిపోతుంది. శశికాంతుడు జయంతుడు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు కలగటం లేదు. భద్రుడిని గాయపరిచిన బాణం మీద ఆ చిహ్నాలు చూస్తుంటే అంటూ మంత్రి గంగాధరుడు ఉత్తరీయంతో అంటే తన మీద వేసుకున్నటువంటి ఒక గుడ్డతోటి కళ్ళు దుడుచుకున్నాడు. శతభానుడి మనస్సు కలవరపడింది. మంత్రికి శశికాంతుడు ఏకైక పుత్రుడు. ఓదార్పు మాటలు ఎన్ని చెప్పి మాత్రం ప్రయోజనం ఏమిటి? మంత్రి ఇచ్చిన బాణాన్ని రక్తం లేకుండా శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి సేవకుడు దాన్ని తెచ్చి ఇచ్చాడు. గంగాధరుడు బాణాన్ని ఒక కాగడా వెలుగులో బాగా పరీక్షించి చూసి ఆశ్చర్యపోతూ దాన్ని శతభానుడికిచ్చి, మహారాజా, ఆ బాణం విడిచిన వాడు కదంబరాజు ఉగ్రసేనుడు. దాని అలుగు మీద అతడి రాజచిహ్నమైనటువంటి ఎలుగుబంటి తల ఉన్నది అన్నాడు. అంటే ఆ బాణాన్ని చూసి ఐడెంటిఫై చేసాడు ఎవరు ఈ రాజు వదిలిన బాణం ఎవరిది అని. శతభానుడి బాణాన్ని పరీక్షించి చూసి, మహామంత్రి, దీని అర్థమేమిటి? ఉగ్రసేనుడు యుద్ధ ప్రకటన లేకుండానే మన మీదకు దండెత్తి వస్తున్నాడా? మన రక్షకులు ఏం చేస్తున్నారు? మన సైనికులు ఏం చేస్తున్నారు? సరిహద్దు కాపలా వాళ్ళ మాట ఏమిటి అన్నాడు కోపంగా. మహారాజా, ఉగ్రసేనుడికి మన మీద బహిరంగంగా దండయాత్ర చేసే శక్తి సామర్థ్యాలు లేవు. అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సేనానికి చెప్పి సైనిక సమీకరణ రక్షణ ఏర్పాట్లు చేయించండి అన్నాడు గంగాధరుడు. అంటే ఇక మనం యుద్ధం చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు, మనం కూడా రెడీ అవుదామని చెప్తున్నాడు అన్నట్టు. శతభానుడు సేవకుడిని ఒకరిని పిలిచి సేనానాయకుడిని పిలుచుకుని రమ్మని చెప్తాడు. భవనం వైపు బయలుదేరేంతలో సైనికుడు ఒకడు రొప్పుతూ రోస్తూ అంటే చాలా ఏంటి అలసిపోయినట్టు వచ్చి ఏం చెప్తాడంటే, మహారాజా, కదంబరాజు పంపగా వచ్చిన దూతలు నగర ద్వారాల వద్ద ఉన్నారు, వాళ్ళను మీ దగ్గరికి తెమ్మని సెలవా అని అడిగాడు. అంటే వాళ్ళని తీసుకొని రావాలనా అని అడుగుతాడు. ఉగ్రసేనుడు మన వద్దకు దూతలను పంపటమా అంటూ శతభానుడు ఆశ్చర్యపోయాడు. దూతలు ఎంతమంది, దర్పంగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించాడు గంగాధరుడు. అలాంటిది ఏమీ లేదు ప్రభు, వచ్చిన వాళ్ళంతా కలిసి 6, వాళ్ళలో 2 పెడరెక్కలు విరిచి కట్టబడి ఉన్నారు, అందరూ ప్రాణాలు అరచేత పెట్టుకొని ఉన్న వాళ్ళలా కనిపిస్తున్నారు అన్నాడు సైనికుడు. దీని వెనుక ఏదైనా కుటిల రాజనీతి లేదు కదా మహామంత్రి, అలా ఎందుకు చేతులు కట్టేసుకొని వచ్చారు వాళ్ళు? అరణ్యంలో ఏదో ఘోరం జరిగిపోయినట్టు నాకు అనుమానం కలుగుతున్నది అన్నాడు శతభానుడు తల వంకిస్తూ. ఉగ్రసేనుడు అందులో సమర్థుడే. ఏమైనా ఈ దూతల ద్వారా అతడు పంపిన రాయభారం ఏమిటో తెలుసుకోవటం అవసరం కదా. దూతల వెంట పిడరెక్కలు విరిచి కట్టబడిన బందీలు ఏమిటి, ఎవరు వాళ్ళు, ఆ బందీలు ఎవరు అంటూ గంగాధరుడు కొంచెం ఆగి సైనికుడితో వాళ్ళను సభామందిరానికి తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. మరి వచ్చిన వాళ్ళు ఏం స్టోరీ చెప్పినరు, ఏదన్నా స్టోరీ కుక్ చేసి చెప్పినరా, లేకుంటే నిజమే చెప్పినరా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.